ప్రియమైన ఆత్మభావులారా, ఈ రోజున మనం రమణ జయంతి జరుపుకుంటున్నాం. బాహ్యంగా ఉన్న చీకటిని సూర్యుడు పోగొడతాడు, కానీ లోపల ఉన్న చీకటిని సూర్యుడు పోగొట్టాడు. లోపల మనకు అవిద్య, అజ్ఞానం, అహంభావం అనే చీకటిని తొలగించేవాడు గురువు. అంటే దైవంలో బ్రహ్మంలో ఎలా ఐక్యం కావాలి అని మనకు ఓర్పుగా నేర్పి ఆ బ్రహ్మంలో ఐక్యం చేసేవాడు గురువు. అంటే లోపల ఉన్న చీకటిని, అజ్ఞానం అనే లోపల ఉన్న చీకటిని గురువు సహాయం లేకుండా మనం తొలగించుకోలేము. స్వప్రయత్నం ఏదో కొంత ప్రయత్నం చేస్తాం మనం బ్రాహ్మణ స్థితిని పొందటానికి, కానీ మన ప్రయత్నం సరిపోదు. గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్, ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరం. ఈ అజ్ఞానం, అవిద్య, అహంభావన ఇవన్నీ మనోరూపంలో ఉంటాయి. ఇవన్నీ పర్యాయ పదాలు. మనస్సన్న, అజ్ఞానం అన్న, అహంభావం అన్న ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే గురువు తప్పనిసరిగా మనకు అవసరం. గురువు సహాయం లేకుండా లోపల ఉన్న చీకటిని తొలగించుకోలేం. లోపల ఉన్న చీకటిని మనం తొలగించుకోలేకపోతే మన హృదయంలో ఉన్న వస్తువుతోటి మనం తాదాత్మ్యం పొందలేం. ఈ మనస్సు అనేదే ఒక గ్రహం, అది పెద్ద పేడ. ఇదే ఎవరైతే ఈశ్వరానుగ్రహం వల్ల గురువు అనుగ్రహంలో ఆ గ్రహంలోంచి బయటకు వచ్చేసారో మిగతా గ్రహాలు వాడిని ఏం చేయలేవు, జాతకాలు ఏమీ చేయలేవు, గ్రహాలు ఏమి చేయలేవు వాడిని. అంచేత ఈ మనస్సు అనే గ్రహంలోంచి బయటపడిన వాడిని మీ శనిగ్రహమనే, బుధగ్రహమనే, ఆ గ్రహం ఈ గ్రహం వాళ్ళ ఆటలు సాగం వెనుక. అందుచేత అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు యొక్క సహాయ సహకారములు అవసరం. ఆ గురువు మీద ప్రేమ మనం పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి రావాలి. రమణ మహర్షి గారు 1879 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 30 ఆయన జన్మించారు. ఆయన శరీరం ఉపాధి ధరించారు. ఉపాధి రహిత జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఉపాధికి సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం కాదు, ఉపాధి రహిత జ్ఞానం ఆత్మజ్ఞానం. అంటే అరుణాచలేశ్వరుడే తిరుచూడిలో ఓ రూపం ధరించాడు. అంటే కారణ జన్మలు జన్మించినా వాళ్ళకి దేహంతో తాదాత్మ్యం ఉండదు. వాళ్ళ దేహంలో ఉన్నప్పుడు కూడా ఈ దేహం మనది కాదని తెలుస్తూ ఉంటుంది. దేహంతో తాదాత్మ్యం ఉండదు. వాళ్ళకి దేహం ఉండటం వల్ల లాభం లేదు, పోవటం వల్ల నష్టం లేదు. అన్ని అరిష్టాలకి కారణం దేహాభిమానం. ఇది ఆయన దేహం ధరించింది తిరుచూడి గ్రామంలో జరిగిన. ఆయన బాడీ ధరించింది, ఉపాధిని ధరించింది శివక్షేత్రం, జ్ఞానం కలిగింది శివక్షేత్రం, బోధించింది శివక్షేత్రం. ఆయన జీవితం పొడుగున శివక్షేత్రాలతో అనుబంధం ఉంది ఆయనకి. ఆయన 10వ తరగతి చదువుకున్న రోజుల్లో, టీనేజ్లో ఆయనకి ఆత్మజ్ఞానం కలిగింది, బ్రహ్మానుభవం కలిగింది. ఏమిటి అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు మనకు దేహంతో తాదాప్యం ఉంది, మనస్సుతోటి తాదాప్యం ఉంది, మన అహంభావంతో తాదాప్యం ఉంది, మన రాగద్వేషాలతోటి తాదాప్యం ఉంది, మన లాభ నష్టాలతోటి తాదాప్యం ఉంది. అంటే మన మనస్సుతోటి కొన్ని గోళ్ళు కట్టుకుంటాం లోపల. అలాగే తెలివైన వాళ్ళ తెలివితోటి కొన్ని గోళ్ళు కట్టుకుంటారు. ఇంకా శరీరం చనిపోయే వరకు ఆ గోళ్ల మధ్యన జీవిస్తూ ఉంటారు. బాగా తెలివైన వాళ్ళేమో వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించుకుని వాళ్ళ తెలివితేటలే ఇటుకులు వాళ్ళ తెలివితేటలే సిమెంట్, వాటితో ఏదో గోడ కట్టుకుని గది కింద కట్టుకుని అందరూ బతుకుతూ ఉంటారు. అలాగే మనస్సుతోటి కొంతమంది గోడ కట్టుకుని ఆ నాలుగు గోడల మధ్యన బతుకుతూ ఉంటారు. ఇదే జ్ఞానం అనుకుని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇదే జ్ఞానం అని వాళ్ళే ఏదో గోడ కట్టుకుంటారు. ఆవరణ దోషం చైతన్యానికి లేదు, ఆత్మకు లేదు, చైతన్యముకు లేదు, బ్రహ్మముకు లేదు ఆవరణ దోషం. ఆవరణ దోషమైనా మల దోషమైనా విక్షేప దోషానికైనా మనస్సుకు ఉంది, అహంభావనకు ఉంది, అజ్ఞానం ఉంది, కానీ అసలు వస్తువుకి సద్వస్తువుకి ఏ దోషమో లేదు. ఆవరణ దోషం లేదు, మల దోషం లేదు, విక్షేపం దోషం లేదు, ఏ దోషమూ లేదు దానికి. అందుకే అక్షరమణమాలలో కూడా దోషరహిత నీవు నాలో ఐక్యమై నిత్య ఆనందమయ కనుక నిలుపు అరుణాచల. నువ్వు దోషం అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు నువ్వు, అంటే ద్వితీయం లేదు. ఇంతకీ మనం చేస్తున్న ఈ సత్సంగాలు, ఈ భజనలు, ఈ గోష్ఠులు, ఈ సదాచారం, వీటిలన్నిటి యొక్క లక్ష్యం, వీటిలన్నింటి యొక్క గోళ్ళు, డెస్టినేషన్ ఒకటే, ఆ ద్వైత భావన నుంచి బయటకు రావటం, ద్వైత బుద్ధి నుంచి బయటకు రావటం, ద్వైత భావంలోంచి బయటకు రావటం. ఇవన్నీ ఏ కార్యక్రమాలైనా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఏ రూపంలో జరిగినా ఆ ద్వైత భావంలోంచి మనిషి బయటకు రావాలి. ద్వైత భావన కృత్రిమైంది, సహజమైంది కాదు. మీ లోపల శాంతి ఉంది, మీ లోపల ఆనందం ఉంది, ఆ జ్ఞానగంగ మీ హృదయంలో ఉంది, అది మీ సహస్రానంగా అందటం లేదు. అందటానికి నేను చెప్పి ఈ మాటలు ఏదైనా సహకరించాలి, కానీ నాన్నగారు బాగా మాట్లాడారంటే ఏం ప్రయోజనం లేదు. ఈ మాటలు అనవసరం. అంటే మీలో మీ హృదయంలో ఉన్నటువంటి ఆనందము, మీ హృదయంలో ఉన్నటువంటి శాంతి, మీ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానగంగ మీ మెదడుకు అందాలి. మెదడుకు అందితే ఆ సుఖం మీకు తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది. మాయకంటే విషం మెరుగు, విషం ఆ ఒక్క ఉపాధిని చంపుతుంది. మాయ అనేది అనేక ఉపాధులు తీసుకొస్తుంది, అనేక చావులు, అనేక పుట్టుకలు తీసుకొస్తుంది మాయ. అంటే విషం కంటే ప్రమాదం మాయ. ఆ మాయ ఎక్కడుందంటే ఎక్కడో ఉందనుకుంటాం, మన మనోరూపంలో ఉంది. అది ఎక్కడ ఉంది, మాయ ఎక్కడ ఉంది, అజ్ఞానం ఎక్కడ ఉంది అని అనుకుంటాం. అది ఎక్కడుంది, మన మనసు యొక్క రూపంలో. నేను చెప్పి మాటలు రజోగుణంతో చెబితే మీ హృదయంలో ఉన్న శాంతి మీకు అందదు. నేను ముందు శుద్ధ సత్వగుణాన్ని సంపాదించి దాన్ని ఎక్వైర్ చేసి నాలుగు మాటలు మీకు చెబితే మీ హృదయంలో ఉన్న వస్తువులు మీకు అందుతుంది, లేకపోతే లేదు. మీ హృదయంలో ఉన్న వస్తువు మీకు అందకపోతే ఆ పొరపాటు మీకు కాదు, మాది. అంటే మా మాటలు మీ గుండెకి తాకటం లేదని అర్థం. రమణ మహర్షి గారి కారణ జన్మలు. ఆయన కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు, పైనుంచి కిందకు వచ్చినవాడు. అంటే పరిణామంలో వచ్చినవాడు కాదు, కారణ జన్మడు. ఆయనకి 16వ సంవత్సరంలో ఆత్మజ్ఞానం కలిగింది, ఆత్మానుభవం కలిగింది. అది ఏమిటి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఈ పడికట్టు మాటలు ఉపనిషత్తులు ఉపయోగిస్తున్నారు, వేదాలు ఉపయోగిస్తున్నారు, అది ఆత్మజ్ఞానం అంటే ఏంటి, దానికి మనకేమైనా సంబంధం ఉందా, ఏమీ లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి, మనకి 100కి 100 రూపాయలు ఇప్పుడు దేనితోడు తాదాక్ష్యం ఉంది, శరీరంతో తాదాక్ష్యం. 100కి 99 రూపాయలు కాదు, 100కి 100 రూపాయలు ఈ శరీరంతో తాదాక్ష్యం ఉంది మనకి. మన శరీరం అనుకున్న రంగుతోటి, మన శరీరం అనుకున్న కులంతో, మన స్త్రీ శరీరం అయితే స్త్రీ శరీరం, పురుష శరీరం అయితే పురుష శరీరం, లేకపోతే మతంతో, ఈ శరీరానికి సంబంధించిన మతంతో, ఈ భౌతిక శరీరంతో మనకి 100కి 100 రూపాయలు తాదాక్ష్యం. ఇది చనిపోతే చనిపోయింది అనుకుంటున్నాం, ఇది పుడితే పుట్టింది అనుకుంటున్నాం, ఇంకా సర్వస్వం ఇది. ఈ దేహంతో మనకి 100కి 100 రూపాయలు తాదాక్ష్యం ఉంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటంటే, మన హృదయంలో ఒక వస్తువు ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది. ఆ వస్తువు అసలు మన హృదయంలో ఉంటూ లేకపోతే అది రామకృష్ణుడికి తెలియదు, రమణుడికి తెలియదు, వశిష్ఠుడికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసింది, లేకపోతే వాళ్ళకే తెలియదు. మన హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్యవస్తువు ఉంది, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే కాంతి. ఆ వస్తువుకి చావు లేదు, ఆ వస్తువుకి పుట్టుక లేదు, అది స్వతంత్రమైనది. అది ఏంటది? స్వతంత్రమైనది అంటే స్వతంత్రం వచ్చిందంటే ఇతరులు పెట్టే పీడలోంచి బయటపడటం కాదు. స్వతంత్రం అంటే ఇతరులు ఎవరైనా మనల్ని బాధ పెడతాంటే వాళ్ళ బాధలోంచి బయటకు రావటం స్వతంత్రం కాదు. అజ్ఞానంలోంచి విడుదల పొందితే అప్పుడు స్వతంత్రం వస్తుంది మనకి. ఇప్పుడు అత్తగారు కోడమ్మ బాధ పెడతాం అనుకోండి, ఏర్పాటు కాపురం అయితే సరిపోతుంది, ఇంకా బాధ దానికి స్వతంత్రం అంటే అది కాదు. స్వతంత్రం అంటే ఏంటంటే ఎవరో ఇతరులు మనల్ని బాధ పెడతాంటే వాళ్ళ వల్లలోంచి మనం బయటకు రావటం స్వతంత్రం కాదు, ఇంకో రకమైన బాధ రావచ్చు. ఏదో భౌతికమైన పీడలోంచి బయటికి రావడం కాదు స్వతంత్రం అంటే. స్వతంత్రం అంటే అజ్ఞానంలోంచి విడుదల పొందటం స్వతంత్రం. అప్పుడు కానీ మనకు స్వేచ్ఛ లేదు, అప్పుడు మటుకి అప్పుడు ఆ అజ్ఞానంలోంచి విడుదల పొందితేనే కానీ విడుదల పొందితే స్వతంత్రం. అప్పుడు మనకి స్వేచ్ఛ కలుగుతుంది, సుఖం తెలుస్తుంది, అప్పుడు మనకు ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. నాలుగు వేదాలు మనం పిండితే ఏ వస్తువునైతే తెలుసుకోమని నాలుగు వేదాలు చెప్పినాయో దాని పరమార్థం ఏంటో అది ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. మన హృదయంలో మనం వెతకటం ప్రారంభిస్తే ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా వంద జన్మల తర్వాత అయినా మనకు జ్ఞానం వస్తుంది. అలా హృదయంలో వెతకటం ప్రారంభించక వస్తువు ఎక్కడ ఉంటే అక్కడ వెతికితే నాలుగు రోజులు ఆలస్యమైనా జరుగుతుంది. వస్తువు ఒక చోట పోగొట్టుకుని మరొక చోట వెతికితే కోటి జన్మలు వెతికినా మనకు దొరకదు. ఇప్పుడు ఉదాహరణకు కృష్ణుని తీసుకోండి, ద్వారకావాసం అంటాం అయితే గోకులవాసం అంటాం అంటా కానీ ఆయన హృదయవాసి. ఎవరు కృష్ణుడు? ఎవరు? హృదయవాసి. ఆ గోకులం వెళ్ళొస్తాం, బృందావనం వెళ్ళొస్తాం, అక్కడ ఏదో 10 రోజులు కాలక్షేపం చేసేస్తాం, కానీ హృదయంలో ఉంటుంది ఆ వస్తువుని వెతకడానికి మనం ఏం ప్రయత్నం చేయం. అలా మన థింకింగ్ రాంగ్ థింకింగ్. అంటే మనకి ఎక్కడో వైకుంఠం ఉంది, ఎక్కడో కైలాసం ఉందని మనం అనుకోవటమే కానీ ఉన్నదంతా మన హృదయంలోనే ఉంది. ఈ హృదయంలో ఉన్న వస్తువు మనం తెలుసుకుంటే ఆ వైకుంఠానికి కైలాసానికి ఇతర లోకాలకు కూడా ఈ హృదయంలోని వస్తువు ఆధారంగా ఉందనే సంగతి మనకు తెలుసు. మీకు జ్ఞానం వచ్చాక ఎలా ఉంటుందంటే ఏదో రోజు ఏదో జన్మలో వస్తుంది కదా, ఈ జన్మలో ఒకదాని రాబోయే జన్మలోనే మీకు జ్ఞానం వస్తుంది, వచ్చేస్తుంది. ఆ జ్ఞానం కాదు రాదు రాదు అనుకున్నా మీకు వచ్చేస్తుంది. ఎంచేది మీరు అందరు రైల్లో కూర్చున్నారు కాబట్టి ఒకవేళ మాకు జ్ఞానం అక్కర్లేదు అక్కర్లేదు అనుకున్నా మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు అందరూ ట్రైన్లో కూర్చున్నారు, ట్రైన్లో కూర్చున్నాక అది డెస్టినేషన్కి వెళ్ళకూడదు అనుకుంటే ఆకలి వెళ్ళిపోతుంది మనకి. అంటే ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. మీకు వస్తుందా రాదు అని వ్యావరింగ్ వద్దు. అందరికీ జ్ఞానం కలుగుతుంది, అందరికీ శాంతి. మీరు భరించలేనటువంటి శాంతి మీకు అందరికీ వస్తుంది. దేహం అమెరికాలో ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, దేహం ఉపాధి ఎక్కడ ఉందని ముఖ్యం కాదు, మీరు భరించలేనటువంటి ఆనందం వస్తుంది. పైగా ఏమనుకుంటారంటే ఇంక 100 జన్మల తర్వాత వస్తుంది అనుకున్నాను, అప్పుడు ఈ జన్మలో ఇంత తొందరగా వచ్చేసిందంటే మళ్ళీ మీరు మిమ్మల్ని చూసి కంగారు పడతారు. మరి ఎప్పుడో 100 జన్మల తర్వాత వస్తుంది అనుకున్నాం జ్ఞానం, బహుజన్మలకు కానీ ఇది రాదనుకుంటే ఇంటి గంటలో వచ్చేసిందేంటే 2 గంటలో వచ్చేసిందేంటే అని మీకు అనిపిస్తుంది, వస్తుంది కూడా. జ్ఞానం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే మహాసముద్రంలో ఒక నీటి పొడుగు ఎలా ఉంటుందో, మహాసముద్రంలో పెద్ద సముద్రం ఉందనుకోండి, అందులో నీటి బుడికి ఎలా ఉంటుందో మీ హృదయంలో జ్ఞానానుభవం కలిగిన తర్వాత మొత్తం ఖగోళం అంతా ఒక నీటి బుడక కింద ఉంటుంది. సముద్రానికి బుడక్కి పోలిక ఉందా? సముద్రానికి బుడక్కి పోలిక లేదు. పోలిక లేదు సరే, సముద్రం బుడక మీద ఆధారపడలేదు. అలా బుడకను పట్టించుకోదు సముద్రం, ఆ బుడకని పట్టించుకోదు. ఒకవేళ బుడగున్నా సముద్రం పట్టించుకోదు, బుడక కరిగిపోయినా సముద్రం పట్టించుకోదు. అలా బుడగ ఉందో లేదో కూడా సముద్రానికి తెలియదు. ఉండటం వల్ల సముద్రానికి లాభం లేదు, బుడగ బుడగ అణిగిపోతే సముద్రానికి వచ్చి నష్టం లేదు. అలా బుడగ గురించి సముద్రానికి తెలియనే తెలియదు. అంటే మీకు మహాజ్ఞానం కలిగినప్పుడు మీ హృదయంలో మొత్తం ఆ జ్ఞాన సముద్రంలో మొత్తం ఈ సూర్యగోళం, ఈ పరలోకాలు, ఈ భూలోకం, ఇతర లోకాలు మొత్తం ఖగోళం అంతా కూడా మీ హృదయంలో ఒక బుడక్కిన అది జ్ఞానం యొక్క వజ్రం. సర్వసాధారణం మనందరికీ దరిద్రం అంటే భయం, జేబులో రూపాయలు లేకపోతే భయం వస్తుంది మనకు. మహమ్మద్ ప్రభుత్వ మహాజ్ఞానంలో ఏమన్నాడంటే పవర్టీ ఈజ్ మై ప్రైడ్ అన్నాడు. నా దరిద్రాన్ని చూసి నేను గర్విస్తున్నా అన్నాడు మహమ్మద్ ప్రవక్త. ఒకవేళ మహాజ్ఞానంలో నీ ప్రారంభాన్ని బట్టి దారిద్ర్యం వచ్చిందనుకోండి, నేను దరిద్రం మీరు అనుకోడు. ఏం చెప్పారా, ఆ దరిద్రం, ఆ దరిద్రం అనేది ధనం అనేది ద్వైతానికి సంబంధించిన విషయాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు. పవర్టీ ఈజ్ మై ప్రైడ్ అని చెప్పాడు ప్రవక్త మహమ్మద్. మనం అందరం ధనాన్ని చూసి మన గర్విస్తుంటే ఆయన దరిద్రాన్ని చూసి ఆయన గర్విస్తున్నాడు. ఎందుకంటే దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంది మనకి. జీవితంలో ఎప్పుడైనా దారిద్ర్యం మనం అనుభవించుంటే దారిద్ర్యం వల్ల నేర్చుకునే పాఠాలు మనకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం జీవంతో ఎలాగైతే తాదాత్మ్యం పొందుతున్నామో, మన ఇంద్రియాలతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నామో, ప్రకృతి మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచంతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నామో, ఆ జ్ఞానం కలిపినప్పుడు లోపల చావులైన వస్తువుతోటి, సద్వస్తువుతోటి, సత్య వస్తువుతోటి, ఆ బ్రహ్మముతోటి వాడు టోటల్ ఐడెంటిఫై అవుతాడు లోపల. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే టోటల్గా మీ బాడీతో ఐడెంటిఫై అవుతున్నారో, జ్ఞానం అంటే ఏమీ లేదు, ఆ చావులేని వస్తువుతోటి, అమృత వస్తువుతోటి, పుట్టుక లేని చావులేని వస్తువుతోటి, అమృత వస్తువుతోటి, అమృతత్వంతో మీకు టోటల్ ఐడెంటిఫికేషన్. 99% కాదు, 70% మీరు ఐడెంటిఫై అవుతారు. ఇంద్రియాలు పట్టు బాగుండి, శరీరం ఆరోగ్యంగా బాగుంటే ఏమవుతుందంటే వయసు అసలు మనకు చావులేదు అనిపిస్తుంది. మనకి ఆరోగ్యం బాగుందనుకోండి మనకి ఇంకా చావే లేదు, ఎవడెవడ చచ్చిపోతే మనకెందుకు మనకు మటుకు చావులేదు అనిపిస్తుంది. పిల్లలుగా ఉన్నప్పుడు అలా ఉంటాం, ముసలవాడు అయిన తర్వాత జరిగిపోయిన గోడలను తలపెట్టుకుంటాం, వయసులో ఉన్నప్పుడు పొగరబోత్తనంగా ఉంటాం. ఇంక ఎప్పుడు జ్ఞానం సంపాదించింది? జ్ఞానం ఎప్పుడు వస్తే మనకి, ఏ వయసులో మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం? అది ఇంటికి జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఏ విధంగా అయితే దేహంతో, లోకంతో, ఇంద్రియాలతోటి, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలతోటి తాదాత్మ్యం ఎలా పొందుతున్నాము, అలా లోపల అమృత వస్తువుతోటి, ఒక సత్పదార్థంతో, చావులైన వస్తువుతోటి టోటల్గా నూటికి వెళ్ళిపోవాలి ఎవడైతే ఐడెంటిఫై అవుతాడో వాడిని ఆత్మజ్ఞానాన్ని పిలుస్తాం. సకం జ్ఞానం సకం అజ్ఞానం ఎక్కడా ఉండదు. ఉంటే అజ్ఞానం ఉంటుంది, లేకపోతే జ్ఞానం ఉంటుంది. అయితే చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది, శ్రవణం చేయటంలో చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. అంటే కానీ సకం జ్ఞానం సకం అజ్ఞానం ఉండదు. ఒక మనిషి జ్ఞానమే ఉండాలి, లేదా అజ్ఞానమే ఉండాలి. అంటే నీకు లోపల ఉన్న వస్తువుతో టోటల్గా నువ్వు ఐడెంటిఫై అయినప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే ఆ వస్తువు యొక్క స్వరూపమే జ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం అనుభవయుక్త యజ్ఞం చేసుకోవడానికి మన గురువు యొక్క అనుగ్రహం మనకు అవసరం. అది జన్మాంతరం అనుబంధాన్ని బట్టి ఉంటుంది. మనం చేసింది మటుకు ఊరికే పోదు. భగవద్గీతలో స్వామి చెప్పాడు, మీరు ఏదైనా మంచి చేస్తే అది ఊరికే పోదు, మీ మంచి నీకే ఎదురొస్తుంది. మీరు ఏదైనా జ్ఞాన సంపార్జన కోసం ఎంతో కొంత కృషి చేస్తే, ఈ జన్మలో ఎంతవరకు అయితే కృషి చేశారో రాబోయే శరీరంలో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారు. ఈ శరీరంలో ఉండగా మీరు 5వ తరగతి వరకు సైతే రాబోయే శరీరంలో 6వ తరగతి కానీ ప్రారంభిస్తారు. చేసిన కృషి ఊరికే పోదు, చేసిన మంచి ఊరికే పోదు. అంటే ఇతరులకు మనం ఏదైనా సహాయం చేస్తే తిరిగి మనకే వస్తుందన్న అనుభవం ఒక జ్ఞానికి మాత్రమే ఉంటుంది. రమణ మహర్షి 16వ సంవత్సరంలో ఆయనకి జ్ఞానం కలిగింది, బ్రహ్మానుభవం కలిగింది. ఆయనకి బ్రహ్మానుభవం కలిగిన తర్వాత, బ్రాహ్మణ స్థితి పొందిన తర్వాత 6 వారాల్లో అరుణాచలం వచ్చాడు. 6 వీక్స్లో అరుణాచలం వచ్చేసాడు. అరుణాచలం ఎందుకు వచ్చాడంటే తనంతరం తానేగా రాలేదు. అంటే ఎవడైతే పూర్తిగా శరణాగతి పొందాడో పరమేశ్వరుడికి ఆ వేగాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. ఈ జ్ఞాపకం పెట్టుకోండి, ఈశ్వరుడికి ఎవడైతే శరణాగతి పొందాడో ఆ దేహాన్ని పరమేశ్వరుడు ఉపయోగించుకుంటాడు. అంతేకాదు, జ్ఞాని యొక్క దేహం కూడా దేవాలయంతో సమానం. రమణ మహర్షి గారే కాదు, మనకు కూడా హృదయంలో ఈశ్వరుడు ప్రవేశించి వర్క్ చేయడం ప్రారంభిస్తే ఆమె ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎవరూ ఆపచేయలేరు. మాకు ఆత్మజ్ఞానం పొందాలనుంది, ఆత్మసాక్షాత్కారం పొందాలనుంది, లోపల వస్తువును మాకు తెలుసుకోవాలనుంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు పొందలేకపోతున్నాం? భగవాన్ గారు ఎవరు ఇతరులు కారణం కాదు, ఇతరులు కారణం కాదు, నువ్వు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి నీ అలవాట్లే కారణం అని చెప్తారు. నీకు ఆత్మానుభవం కలక్కపోవడానికి కారణం ఎవరో సమాజం ఇతరులు కాదు, ప్రభుత్వం కాదు, సమాజం కాదు, ఇతరులు కాదు, నీ ఇంట్లో ఉన్న సభ్యులే కాదు, నీ మనసులో ఉన్న అలవాట్లు కారణం. అంటే నువ్వేం చేయాలంటే నీలో ఏ బలహీనతలు ఉన్నాయో ముందు చూసుకోవాలి, ఎక్స్రే చేయించుకోవాలి. నీ బలహీనతలు ఏమున్నాయో నువ్వు చూసుకోవాలి. ఆ బలహీనత లేని వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి. ఏ అలవాటు అయితే ఈ జన్మలో నేను గట్టిగా పీడిస్తుందో, ఏ వాసన అయితే నేను బలంగా పీడిస్తుందో, ఎలాగే ఆ అలవాటు నువ్వు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ అలవాటు ఎంతో గొప్ప అలవాటుని, అందులో ఎంతో విలువ ఉందని గత జన్మల్లో నువ్వు అది కావాలని తెచ్చుకున్నావు. అందులోని దోషం ఇప్పుడు నీకు తెలుస్తుంది, తెలుస్తుంటే దాన్ని బయటికి గంటం ప్రయత్నం చేస్తున్నావు, దాని బలం ఎక్కువైపోయింది, నీ సాధన నీ సాధనా బలం తక్కువైంది. నీ అలవాటు యొక్క బలం ఏంటుందో దానికి రెట్టింపు బలం నీ సాధనా బలం ఉంటే అప్పుడు నీకు గురువు అనుగ్రహం వస్తుంది. నీ సాధనా బలంతో ఆ అలవాటు నువ్వు బయటికి ఎలిమినేట్ చేయగలవు, రిమూవ్ చేయగలవు, బయటకు కాల్చి బూడి చేయగలవు, బయటకు లాగి. నువ్వు బాగు చేసుకోవడం అనేది నీ చేతిలోనే ఉంది, నువ్వు పాడవటం అనేది నీ చేతిలో ఉంది. మనిషికి ఆత్మవిశ్వాసం లేకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా మనం సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు, భౌతికంగా కూడా మనం పురోగతి పొందలేదు. మనం తొందర పడకూడదు. ఓర్పుగా పనిచేస్తే వస్తుంది, తొందర పడితే ఉన్నది చెడిపోతుంది. ఓర్పుగా పనిచేస్తే జ్ఞానం కలుగుతుంది. అలా కాకుండా తొందర పడతాం అనుకోండి, తొందర పడితే ఉన్నది చెడిపోతుంది. అది ఇప్పుడు మీలో ఎవరికైనా సరే ఏదైనా ఒక అలవాటు వేగంగా ఉందనుకోండి, ఆ అలవాటు యొక్క వేగం ఇప్పుడంటే మీకు చెడ్డ అనిపిస్తోంది, కానీ పూర్వజన్మలో మీకు మంచి కింద అనిపించింది కాబట్టి దాన్ని ఇష్టంగా మీరు ప్రాక్టీస్ చేశారు. అందులో దోషం మీకు తెలుస్తుంది, బయటికి రిమూవ్ చేయడానికి కష్టం అవుతుంది మీకు. ఏం చేసి మీకు ఆ వాసనకున్న బలం మీకు లేదు. అప్పుడే మనకు డివైన్ ఇంటర్ఫిరెన్స్ కావాలి. మోక్షం దాకా వెళ్ళక్కర్లేదు. ఓ చిన్న చిన్న అలవాట్ల నుంచి మనం బయట చిన్న చిన్న అలవాట్ల నుంచి బయటపడాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా బయటపడాలి. అంతా అనుగ్రహమే, అంతా కూడా అనుగ్రహమే. అది ఎప్పుడో వస్తుంది, మనం ప్రయత్నం చేయగా చేయగా, ఆ ప్రయత్నం చేయగా చేయగా, కృషి చేయగా చేయగా, మనం చేస్తున్న ప్రయత్నం మనం చేస్తున్న కృషి అనుగ్రహంగా మారుతుంది. లోపల దురుద్దేశం లేకుండా మన కాన్షియస్నెస్ జాగ్రత్తగా మనం క్లియర్గా పెట్టుకుంటే, మన మనసును క్లియర్గా శుభ్రంగా శుచిగా పెట్టుకుంటే, అందులో క్లారిటీ మన ఆలోచనలో కనుక క్లారిటీ ఉంటే, లోపల మనకు కనుక స్వార్థం కనుక లేకపోతే తప్పనిసరిగా లోపల నుంచే మనకి గైడెన్స్ వచ్చేస్తుంది అప్పటికప్పుడు. ఎప్పుడో కాదు, అప్పటికప్పుడు ఈరన్న నవ్వు ఇప్పుడే ఇక్కడే మనకి ఆ గైడెన్స్ వస్తుంది మనసులో దోషం లేనప్పుడు. అంచేది నువ్వు ఆత్మానివేషణ పెద్దలు చెప్పేది వింటూ ఉండి నువ్వు ఎంతో కొంత సాధన చేసి పరమేశ్వరుని స్మరించుకుంటా అంటే, ఈశ్వర రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని కనుక నువ్వు స్మరించుకుంటూ ఉంటే, ఈ పద్ధతిలో నువ్వు సాధన చేసుకుంటూ ఉంటే నిమ్మదిగా అలవాటు లేక వేగం కూడా తగ్గుతుంది. అయితే రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటంటే, ఒక చైతన్యం తప్పించి, ఆత్మ తప్పించి, భగవంతుడు తప్పించి, బ్రహ్మము తప్పించి, మిగతా విషయాలు ఏది ఆలోచించినా ఆ విషయాలు నేను ఆలోచించమని నీకు ఎవరు చెప్పారంటారాయన. నువ్వు ఏదైతే అవునో దాని గురించి శ్రవణం చెయ్యి, నువ్వు ఏదైతే అవునో దాని గురించి వాసన చూడు, ఏదైతే నువ్వు అవునో దాన్ని చూడటం నేర్చుకో, ఏదైతే నువ్వు అవునో దాన్ని వినటం నేర్చుకో, ఏదైతే నువ్వు అవునో దీన్ని నీ బ్రెయిన్లో నీ మెదడులో పెట్టుకోవడం నేర్చుకో, ఏదైతే నువ్వు అవునో నీ గుండెలో నువ్వు గుండె తాకిలా చూసుకో, అదే వాసన చూడు, అదే చూడు, అదే శ్రవణం చెయ్యి, అదే మరణం చెయ్యి, అది నువ్వు అవుతావు. నువ్వు కానిదాన్ని శ్రవణం చేసినా, నువ్వు కానిదాన్ని మననం చేసినా, నువ్వు కానిదాన్ని వాసన చూసినా, నువ్వు ఎన్ని కోటి సంవత్సరాలు కూడా నువ్వు ఆగవు. నువ్వు ఏదైతే అవునో దాని వాసన చూడటం మానేసి నువ్వు కానిదాన్ని వాసన చూస్తానంటానంటే, నువ్వు ఏదైతే అవునో దాని గురించి వినటం మానేసి నువ్వు కానిదాని గురించి వింటానంటానంటే, నువ్వు ఏదైతే అవునో దాని గురించి ధ్యానం చేయటం మానేసి నువ్వు కానిదాని గురించి ధ్యానం చేస్తానంటానంటే, అది చేస్తే మటుకు అవుతావో నువ్వు. ఈ టెక్నిక్, ఇది పాజిటివ్ అప్రాచ్ అది. ఆయన జీవితంలో నెగిటివ్ అప్రాచ్ అనేది లేనే లేదు, అంతా పాజిటివ్ అప్రాచ్. నువ్వు పాజిటివ్గా థింక్ చేయి, ఏ థింక్ చేసినా ఏది చేసినా నువ్వు పాజిటివ్గా థింక్ చేయి. భక్తి యోగంలో భక్తుడి లక్షణాలు చెప్పాడు భగవంతుడు. ఆ లక్షణాలు మనం కనుక అలవర్చుకుంటే మన మనసు బాహ్యముఖానికి వెళ్ళమంటే వెళ్ళదు ఇంకా. అంటే జ్ఞానం తప్పనిసరిగా మీకు అందరికీ వస్తుంది, మీరు అందరూ జ్ఞానానికి వారసులే. ఆ జ్ఞానం వచ్చి యోగం లేకపోతే మీరు ఇక్కడికి రానే రారు. ఆ యోగం ఉంది కాబట్టి వచ్చారు. భార్య ఏమనుకుంటుంది అంటే, నాకు భర్త అంటే ఇష్టం అనుకుంటుంది తన ఆ భార్య, తన అహంభావన అంటే నీకు ఇష్టం భర్త కంటే. అలాగే భర్తకు కూడా తన అహంభావన అంటే ఎక్కువ ఇష్టం భార్య కంటే. ముందు తన అహంభావన, తర్వాత భార్య. ముందు నేనే తలంపు, ఆ మూల తలంపు అనే అహంభావన వచ్చాకే కదా సృష్టి, లేకపోతే సృష్టి ఏముంది? అంటే మానవుడికి అన్నిట్లకంటే వాడు అహంభావన అంటేనే వాడికి ఎక్కువ ఇష్టం. అలా ఇష్టమైన పర్లేదు, అదే వాడు అనుకుంటున్నాడు అంటే వాడు ఏం సాధన చేయటం లేదు. దాన్ని రిమూవ్ చే, అదే వాడు అనుకోవటం వల్ల దాన్ని ఎలిమినేట్ చేయటానికి, దాన్ని తొలగించడానికి వాడు ఏమి ప్రయత్నం చేయటం లేదు. మన పురాణాల్లో కూడా ఎక్కువ అహంభావన కాదు. అంటే రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు గాథల వల్ల బాధలు వస్తాయి. ఆయన పురాణాల్లో మాట్లాడి చెప్పేవారు కాదు. అంటే ఒకసారి చిన్న చిన్న గొడవలు పెద్ద అయిపోతా ఉంటాయి. ఒకసారి ఇంద్రుడు ఏనుగు మీద వస్తున్నాడు, ఇంద్రుడు ఏనుగు మీద వస్తున్నాడు, ఆ బహుశాని వాహనం కూడా ఏనుగేమో ఆ ఏనుగు వస్తాయంటే దూర్వాసుడు ఏం చేశాడంటే ఇంద్రుడికి ఒక పట్టుకెళ్ళి ఒక దండి ఇచ్చాడు ఆయన. అంటే ఒకసారి అనుకోకుండా వస్తాయి సమస్యలు మనకి. దండ ఇవ్వకపోతే గొడవ లేదు. ఆ దండ పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చాడేమో ఆయన వాహనం ఏనుగు కాదు, ఈ దండ పట్టుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ఏనుగు మీద పెట్టాడు, ఆ దండ తీసుకున్నాడు, గౌరవంగానే తీసుకున్నాడు. ఆ దండ మీదేమో ఏగల దోమలా వాడుతున్నాడు. వాళ్ళకంటే ఏనుగు చిరాకు వచ్చింది. చిరాకు వచ్చి ఏం చేసింది, ఆ తొండంతో ఆ దండం తీసేసి కాలు కింద తొక్కింది. ఇదంతా దూర్వాసుడు చూశాడు, నేను ఇచ్చిన దండ ఈ ఏనుగేమో కాలుతో తొక్కుతుందని ఇంద్రుని శపించాడు. ఎలా ఉన్నాయి చూడండి, నీ సంబంధం ఉంది శాపానికి సంబంధం ఉందండి. అంటే అహంభావన వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి చూసుకోండి. సమస్యలన్నీ ఈ మనస్సు సృష్టించి, ఈ సమస్యలన్నీ కూడా మనస్సు కల్పించి. అంటే నువ్వు వీటిలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోకు, ఆ ప్రవాహంలో కొట్టుకుపోకు. భగవాన్ చెప్పిన ఈ సూత్రం చిన్న సెంటెన్స్, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ అన్డయింగ్ స్పిరిట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. మూలపడానికి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడైతే సర్వేశ్వరుడు ఉన్నాడో అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడైతే సద్వస్తువు ఉందో అక్కడి నుంచి వస్తుంది. ఆ మూలతలంపు మూలంలోనే సత్యం ఉంది, ఆ సత్యంలోంచే మూలతలంపు వస్తుంది, మూలతలంపు వచ్చాక దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు ఉన్నాడా లేదని పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అక్కడి నుంచి అంచేది. నువ్వు హృదయంలో అనగాలవయ్యా. ఎక్కడ అనగాలి నువ్వు, హృదయంలో అనగాలి. హృదయంలో అణిగే వరకు నీకు ఏదో సమస్యని నీకు వెంటాడుతూనే ఉంటాయి. అంచేది నువ్వు ఎవరై ఉన్నావు, బ్రహ్మమై ఉన్నావు. నీ హృదయంలోని నిజం ఎవరో కాదు, నీవై ఉన్నావు. దాంట్లోంచి నీకు అది కాదు నేను దేహాన్ని అనుకుంటున్నావు, అది కాదు నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు. అక్కడి నుంచే నీకు దురాలోచనలన్నీ వస్తాయి. ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు, అది వేరు, ఇది వేరు, ఇది వేరు అనుకోవటంలో దురాలోచన వస్తాయి. అన్ని ఉపాధులు నాయే, అంతా నేనే అనుకున్నప్పుడు ఆ మనిషికి దురాలోచనే రాదు. ఇంకా ఇప్పుడు చూడండి, ఈ శరీరానికి ఏదైనా ఎప్పుడన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి పడేస్తాం అనుకోండి, ఈ శరీరాన్ని ఎప్పుడన్నా హాస్పిటల్ తీసుకెళ్ళి పడేస్తాం అనుకోండి, దీనికి 1000 రూపాయలు ఖర్చు అయిందనుకోండి, మనం దానం చేసాము అనుకో. ఇంకో దేహానికి ఏదైనా 1000 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, దానం చేసాము అనుకోండి. అంటే ఆ ఉపాధి వేరనుకుంటున్నాం, ఈ ఉపాధి వేరనుకుంటున్నాం. ఆ వేరు బుద్ధిలోంచి దురాలోచనలన్నీ వస్తాయి. అసత్యంతో నువ్వు తాదాత్మ్యం పొందినప్పుడు దురాలోచనలు వస్తాయి, సత్యంతో తాదాత్మ్యం పొందినప్పుడు నీకు దురాలోచనే రాదు అసలు. అది ఇక్కడ చెప్పే ఆ టెక్నిక్. అది విషయం గురించి మీరు ఏదైనా బెంగ పెట్టుకుంటున్నారనుకోండి, ఏదైనా ఒక విషయం గురించి బాధపడుతున్నారనుకోండి అనుకోండి, మాట్లాడచ్చు. లేకపోతే మీకు ఎవరికైనా సీక్రెట్ బర్డన్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా లోపల ఏదైనా మీకు వేదం వస్తుందనుకోండి, అది ఏదో కారణం వల్ల మీకు దుఃఖం వస్తుందనుకోండి, దాని అర్థం ఏంటంటే మీకు భగవంతుడి మీద విశ్వాసం లేదని అర్థం. మనకు భగవంతుడి మీద, ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం లేనప్పుడే మనకు దుఃఖం వస్తుంది, ఏదో విషయం బాధపడదు. మనం భవిష్యత్తులో కూడా ఉన్నది భగవంతుడే, వర్తమాన కాలంలో ఉన్నది కూడా భగవంతుడే, భూతకాలంలో ఉన్నది కూడా భగవంతుడే, అన్ని కాలాల్లోనూ ఉన్నది ఆయనే. నువ్వు భవిష్యత్తు గురించి కంగారు పడతావేంటి, భవిష్యత్తులో భగవంతుడు లేడా? భవిష్యత్తు గురించి నేను ఎందుకు కంగారు పడుతున్నా, భవిష్యత్తు కాలంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. ఆ ఉన్నాడనే సజీవమైన విశ్వాసం నీకున్నప్పుడు నీకు భయం రాదు అసలు. అయితే నీకు ఇంట్లోనే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సమాజ పరంగా వచ్చే సంఘటనలు ఉంటాయి, ప్రకృతి పరంగా వచ్చే సంఘటనలు ఉంటాయి. ఒక్కొక్క సంఘటన వచ్చి ఒక పాఠం నేర్పి వెళ్ళిపోతా ఉంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఆ సంఘటన భగవంతుని తెలియకుండా వచ్చేస్తున్నాయేమనుకుంటున్నారు. వాడికి తెలిసే వస్తున్నాయి, వాడికి తెలియకుండా రావు ఆ సంఘటనలు, వాడికి తెలుసు, భగవంతుడికి తెలుసు. ఇంకా మీరు ఒక పాఠం నేర్పి అవి ఇంటి వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు బ్రహ్మమే, ఎవరు నువ్వు బ్రహ్మమే, నువ్వు దేహానం కాదు బ్రహ్మమే. కానీ నీ దేహంతో తాదాత్మ్యం వచ్చే తలంపు, నీ దేహంతో నీ తెలివితోటి నీ మనస్సుతో తాదాత్మ్యం పొందే తలంపులు వచ్చినప్పుడు దాన్ని దినేకే వాటిని తిరస్కరించు, వాటి కూడా వెళ్ళిపోకుండా తిరస్కరించు. నువ్వు నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని, నీ హృదయంలో ఉన్న బ్రహ్మమని నువ్వు మర్చిపోయావనుకో, నువ్వు మర్చిపోయినది ఉంటుంది. నీ జ్ఞాపకం మీద ఆధారపడలేదు, నీ జ్ఞాపకం మీద ఆధారపడలేదు. లోపల సద్వస్తువు నీకు జ్ఞాపకంగా ఉంటుంది, జ్ఞాపకం దారిపోయినా ఉంటుంది. నువ్వు మర్చిపోవటం, మర్చిపోకుండా ఉండటం అనేది నీ మనసుకు సంబంధించిన విషయాలు. నీ జ్ఞాపకం మీద లేక నీ ఇంటెలిజెన్స్ మీద, నీ మైండ్ మీద, నీ బిహేవియర్ మీద ఆధారపడలేదు, అది స్వతంత్రమైంది. ఈ దురాచారంలోంచి, రుగ్మతల్లోంచి, ఈ రాంగ్ థింకింగ్ లోంచి, రాంగ్ హ్యాబిట్స్ లోంచి భక్తి అనే పులి సహాయం లేకుండా బయటికి రాలే. అంటే పులి, పులిని చూసేటప్పటికి నేతలు ఎలా భయపడతాయో, అలా భక్తిని పులిది మనలో మేల్కొన్నప్పుడు ఈ దురవాట్లు బయటికి పోతాయి. కానీ ఆ భక్తి మనం కల్టివేట్ చేయలేకపోతే, సత్వగుణాన్ని మనం, శుద్ధసత్వాన్ని మనం కల్టివేట్ చేయలేకపోతే, ఈ రాంగ్ థింకింగ్ నుంచి, రాంగ్ హ్యాబిట్స్ నుంచి మనం విడుదల పొందే అవకాశం లేదు. ఆ డివోషన్ పెంచుకుంటూ రావాలి, స్లోగా ఆ స్టడీగా ఆ డివోషన్ పెంచుకుంటూ రావాలి. జాగ్రత్త అవస్థలో కంటే, స్వప్నావస్థలో కంటే గాఢ నిద్రలో మనం నిజానికి దగ్గరగా ఉన్నాం. ఆ గాఢ నిద్రలో ఉన్న వస్తువునే అది మన జాగ్రత్త అవస్థలో ఎక్స్పీరియన్స్ చేయడం కనుక ప్రారంభిస్తే శాంతి మనల్ని ఆపకిస్తుంది, శాంతి మనకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. మీరు సత్యం గురించి బోధిస్తున్నారు, బ్రహ్మం గురించి టీచ్ చేస్తున్నారు మాకు, కానీ దాన్ని అందుకోవాలనే కాంక్ష మాకు రావటం లేదు. దానికి కారణం ఏమై ఉంటుందని అంటే, దానికి కారణం ఏం లేదు, నీ లోపల ఉన్న సంస్కారాలే. ఇతరుల కారణం అది కూడా ఇతరుల కారణం కాదు, నీ లోపల ఉన్న సంస్కారాలే, నీ లోపల ఉన్న అలవాట్లే. అంటే మనకు వంట ఉండటం చేత కాదనుకున్న సరిగ్గా కూరని కొండని తిరిగితే ఎలా అండి? ఇప్పుడు మనకి వంట ఉండటం చేత కాదనుకోండి, వంట అంటే చేత కాక కొండను తిట్టి, కూరను తిట్టి, లేదని తిట్టి ఇంట్లోనే తిరిచారండి. మీరు జ్ఞానం రావటం లేదంటే నువ్వు చూసుకోవాలి, కానీ ఆన్లైన్లో పట్టు తిరిచేలాగా నీకు ఎంత జ్ఞానం రావటం లేదో, నీ లోపల ఏ సంస్కారాలు అడ్డు వస్తున్నాయో నువ్వు చూసుకోవాలి, కానీ ఇంట్లో వాళ్ళని వీళ్ళు వాళ్ళని పట్టుకు తిరిచేలాగా. నీకు బ్రహ్మానుభవం కలగకపోవడానికి ఎవడో ఇతరుల కారణం కాదు, నువ్వే కారణం, నీ సంస్కారాలే కారణం. అవి మాసిపోలేదు, వాటి యొక్క వేగం నీకు తగ్గలేదు. అయ్యా మధ్వాచార్యులు అన్నాడు, కంటిలో కామం ఉన్న వాడికి హృదయంలో రాముడు ఎలా తెలుస్తాడు అయ్యా? మధ్వాచార్యులు ఏమన్నాడంటే, నీ కంటిలోనే కామం ఉందనుకో, నీ కంటిలో కామం ఉంటే నీ హృదయంలో రాముడు నీకు ఎలా తెలుస్తాడు? నీ హృదయంలో రాముడు ఉన్నాడు, నీ కంటిలో ఉన్న కామాలను నువ్వు తొలగించుకోలేవు. తొలగించుకోకపోయినా పర్లేదు, హృదయంలో రాముడు లేడంటావేంటి? నీ కంటిలో కామం ఉంది, దాన్ని నువ్వు తొలగించుకోలేకపోతున్నావు. పోనీ తొలగించుకోకపోయినా ఇబ్బంది లేదు, నీ హృదయంలో రాముడు లేడంటావేంటి? నీ కంటిలో ఉన్న కామం వల్ల హృదయంలో రాముడు నీకు కనిపించడం లేదు, అది తొలగించుకుంటే రాముడు కనిపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? హృదయంలోనే రాముడు లేడంటున్నావు. ఒక కోరిక నెరవేరిందనుకోండి, నెరవేరించేది అక్కడ ఆగలదు, ఇంకో కోరికని తీసుకొస్తుంది. అది ఏం చేస్తుంది? ఇంకో కోరికని అది తీసుకొస్తుంది. అంటే డిజైర్ని ఫుల్ఫిల్ చేసే కొద్ది అది పెరుగుతుంది, డిజైర్ని సాటిస్ఫై చేసే కొద్ది అది పెరుగుతూ ఉంటుంది, డిజైర్ని సాటిస్ఫై చేసే కొద్ది అది పెరుగుతూ ఉంటుంది, ఫుల్ఫిల్ చేసే కొద్ది అది పెరుగుతూ ఉంటుంది. డిజైర్ని కంట్రోల్ చేస్తే అది తగ్గుతుంది, దాన్ని సాటిస్ఫై చేస్తే అంటే అది పెరుగుతుంది. టు కాంక్వర్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్, బ్రింగ్స్ మోర్ హ్యాపీనెస్ దాన్ టు సాటిస్ఫైడ్, దాన్ని సాటిస్ఫై చేస్తే అలా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని కాంక్వర్ చేయడానికి ప్రారంభిస్తే మనసుకు అంత దృష్టి కలుగుతుంది, లోపల హ్యాపీనెస్ మనకు తెలుస్తుంది. మీరు అందరికీ కూర్చొని సబ్జెక్ట్ శ్రవణం చేస్తున్నారు, మీ మనసు ఇక్కడ లేదనుకోండి, మీరు ఇక్కడ లేనట్టే లెక్క. మీ మనసు విశాఖపట్నంలో ఉందనుకోండి, మీరు విశాఖపట్నంలో ఉన్నట్టే లెక్క, కానీ జిన్నూరులో ఉన్నట్టు లెక్క కాదు. ఎక్కడ మనసు ఉంటే అక్కడ మనం ఉంటాం, ఎక్కడ గోళాలు ఉంటే అక్కడ ఉండం మనం, గోళ ఉన్న చోట మనం ఉండం. అంటే ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి ఈ గోళాలు. ఈ గోళాలన్నీ శ్మశానంలో కారిపోతాయి, కానీ మనసులోని ఇంద్రియాలు పునర్జన్మకు వస్తాయి. పునర్జన్మకు వచ్చి ఆ మనసులోని ఇంద్రియాలు మళ్ళీ గోళాల ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి. అది సీక్రెట్. ఈ వాసన పూర్తిగా నశించే వరకు దేవుడు ఉన్నాడా లేదా, లేదా మరణానంతరం జీవితం ఉందా లేదా, ఇటువంటి గందరగోళాలు నీకు వస్తూనే ఉంటాయి. అంటే నీకు సొంత అనుభవం లేనప్పుడు, నీ సొంత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు భగవంతుడు ఉన్నాడని ఇక్కడ ఎవరో మీకు చెప్తారు, మళ్ళీ పాలకులు వెళ్తే భగవంతుడు లేడని ఇంకోటి చెప్తాడు, మీరు ఇక్కడ ఇది నిజమనుకుంటారో అది నిజమనుకుంటారు. ఇంకా మీకు చైతన్య స్థాయి లేదు, ఆలోచన స్థాయి లేదు, మీ సొంత అనుభవం లేదు. రిలిజన్ ఈజ్ టు బి రియలైజ్డ్, స్పిరిట్ ఈజ్ టు బి రియలైజ్డ్. ఇప్పుడు నిప్పు నిప్పు మీద చేస్తే కాలుతుంది, కాదని మీరు ఎవరైనా చెప్పారనుకోండి మీకు, మీరు నమ్ముతారా? నమ్మరు, మీ అనుభవం అది. ఇప్పుడు రమణ మహర్షి గారు మాటలు మనకు ఇష్టం లేకపోతే కాదనవచ్చు, ఆయన జీవితాన్ని కూడా కాదనవచ్చు, ఆయన రచనలు కాదనవచ్చు, అన్నీ కాదనవచ్చు, కానీ ఆయన అనుభవాన్ని మట్టుకు మనం కాదనలే. అయితే నువ్వు ట్రూత్ గురించి జాగ్రత్తగా వినాలి. యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. ఒక ఫ్రీడమ్ నీకు ఎప్పుడు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే దేహంలోంచి, మనసులోంచి, నీ తెలివిలోంచి, లేకపోతే పునర్జన్మలోంచి, ప్రకృతిలోంచి, పంచభూతాలలోంచి, పుట్టిన చావుల్లోంచి నీకు స్వేచ్ఛ ఎప్పుడు కలుగుతుందో అని వీటిలోంచి. వీటిలోంచి నీకు ఎప్పుడు ఫ్రీడమ్ కలుగుతుందంటే నీకు ఎప్పుడు చావులేని వస్తువు నువ్వు తెలుసుకున్నాక ఈ ప్రకృతిలోంచి నీకు స్వేచ్ఛ కలుగుతుంది. ఆ చావులేని వస్తువును తెలుసుకునే వరకు పంచభూతాలు వెంటాడతాయి, శవాలు వెంటాడతాయి, గుణాలు వెంటాడతాయి, వికారాలు వెంటాడతాయి, అన్ని వెంటాడతాయి. ఏమి లేని వికారం లేని వాడిని యోగి అంటారు. ఏ రకమైన వికారం రాకపోతే వాడు యోగి. అహంకారం లేనివాడు జ్ఞాని, వికారం లేనివాడు యోగి, భగవద్ అనుభవం వాడు భక్తుడు. తుకారం అంటాడు ఇంటికోయా, నేను ఎక్కడో గంగానదిలో స్నానం చేసి వచ్చానంటావేంటి? ఎప్పుడైనా ఈశ్వరుడు కోసం రెండు కన్నీళ్లు కార్చావు నువ్వు, పరమేశ్వరుడు కోసం, సర్వేశ్వరుడు కోసం తప్పించి ఎప్పుడైనా రెండు కన్నీటి బుట్టులు వచ్చినాయా నీకు నీ జీవితంలో? రోజు పూజ చేస్తున్నావే భగవంతుడి కోసం, ఎప్పుడైనా రెండు టీయర్స్ నీ కళ్ళలోంచి వచ్చినాయా? అలా వచ్చి ఉంటే ఈ నీళ్ళు కంటే పవిత్రమైనయా గంగానదిలో నీళ్లు? ఇంట్లో వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, దేవుడి కోసం ఎప్పుడైనా ఏడ్చావా? ఏడిస్తే ఆ కన్నీటి కంటే, ఆ టీయర్స్ కంటే ఎక్కువ పవిత్రమైనయా గంగానదిలో నా నీళ్లు అన్నాడు తుకారావు. ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఇంటి వాడి కోసం రోజు ఏడిపే నీకు. నువ్వు ఎన్నాళ్ళు ఏడ్చినా వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, ఎప్పుడైనా ఈశ్వరుడు కోసం ఏడ్చావు కనీసం? ఎప్పుడైనా ఈశ్వరు, అయ్యో మనకి ఈశ్వర సాక్షాత్కారం అవ్వలేదని ఎప్పుడైనా ఒక కన్నీటి బొట్టి నిన్ను నీ కంటెంట వచ్చింది? భక్తుడు మనస్సు ఎప్పుడు అణిగి ఉంటుంది, అణిగిన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మలకు దారి కనిపిస్తుంది. ఆత్మలోకి దారి కల్పించిన వాడు మాత్రమే అందులో ప్రయాణం చేసి అందులో ఐదు చైతన్యులు ఐక్యం అవ్వగలరు. తీరా నా వ్యక్తి భావన ఎక్కడ పోతుందో, నా వ్యక్తి భావన ఎలా పోతుందో అనుకోకుండా, నది గోదావరిలో నీరు వెళ్ళింటారో సముద్రంలో వెళ్ళి ఏమవుతాయి? అక్కడ ఉంటాయి, సముద్రంలో నీళ్లు ఉంటాయి. ఈ గోదావరిలో నీరంతా సముద్రంలో ఉంటాయి, అక్కడి నుంచి పోవు. అలా నీ వ్యక్తి భావన కూడా బ్రహ్మములో కలిశాక నువ్వు ఎక్కడో పోవు, బ్రహ్మములో ఉంటావు. గోదావరిలో నీరు ఎక్కడికి పోదు, సముద్రంలో ఉంటుంది. అలాగే నీ వ్యక్తి భావన పోయిన తర్వాత నువ్వు బాబు బ్రహ్మంలో ఉంటావు. కొంతమంది ఏమంటారంటే, ఏమంటే వ్యక్తి భావన ఎలా పోతే ఎలాగా? మరి వ్యక్తి భావన పోతే ఎలాగా? నాకు ఇండివిజువల్ అయ్యి ఉండాలి కదా, ఈ పర్సనల్ అయ్యి ఉండాలి కదా. ఉంటే దేవుణ్ణి ఎంజాయ్ చేయొచ్చు. దేవుణ్ణి ఆ మోక్ష సూత్రాన్ని ఏదైతే ఎంజాయ్ చేస్తుందో ఆ దాన్ని నేనుని తీసేస్తే ఎలాగా? అంటే ఇప్పుడు పంచదార ఉందనుకోండి, పంచదార నోట్లో వేసుకుంటాం, పంచదార ఎంజాయ్ చేసుకుంటాం, తీయగా ఉంది, తీయగా ఉంది, బాగుంది, బాగుంది అని చెప్పడానికి నేను ఉండాలి కదా. ఈ నేను తీసేస్తే ఇంక పంచదార సూత్రం ఏంటి మాట అని కొంతమంది అంటున్నారు. అంటే భగవాన్ ఏమన్నారంటే, దేవుడు అంటే పంచదార లాంటి వాడు అంటున్నారు. పంచదార జడవస్తువు, దేవుడు అంటే పంచదార లాంటి వాడా? ఈ వ్యక్తిగతమైన నేను పోతే నీ సుఖం పోతుందని కంగారు పడకండి. దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటాం, దాన్ని అదేం చేస్తుంది. నీకు పంచదార అందకపోవచ్చు, అప్పుడు దుఃఖం వస్తుంది. ఒకవేళ నీకు జ్వరంగా ఉంటే పంచదార అందడం నీకు రుచి తెలియదు, ఇది ద్వైతం. అలా కదా, బ్రహ్మానుభవం మీకు పొందినప్పుడు, ఆ బ్రాహ్మీ స్థితి మీరు పొందినప్పుడు అది ద్వైతం అక్కడే, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీ సుఖానికి ఏదో బంధం లేదు, కంగారు పడుతున్నారు. ఏంటంటే మరి నేను తీసేస్తే ఇంకా పంచదార రుచి మాకేం తెలుస్తున్నారు, అది నేను అట్టే పెట్టుకుంటా ఉంటున్నారు. నీ గిన్నె తింటామనుకోండి, గిన్నె బాగుందని చెప్పడానికి ఈ నేను ఉండాలి కదా, ఈ నేను తీసుకో పక్కన పెట్టమంటే మాకు ఇంకేంటని మా బతికేంటంటున్నారు. అంటే నువ్వేం కంగారు పడక్కర్లేదు. నీ దేహం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, ఆ వస్తువు తన తానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. డిపెండెన్స్ దానికి ఉండదు, ఇండిపెండెన్సే కానీ డిపెండెన్స్ దానికి ఏమి ఉండదు. బాహ్య వస్తువుల మీద కానీ, బాహ్య సంఘటన మీద కానీ, బాహ్య పరిస్థితుల మీద కానీ అది ఆధారపడి ఉండదు. అదే ఏకం అక్షరం, అది ఒకటే, అది నాశనం లేనిది. అక్షరం క్షరం అక్షరం, అక్షరం అంటే నాశనం లేనిది. అది ఎలా ఉంది, రెండుగా ఉందా మూడుగా ఉందా, ఒకటిగానే ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అది ఉండనివ్వండి నేను కూడా ఉంటానంటున్నారు. నేను కూడా ఉంటానంటే నన్ను పోగొచ్చుకున్న మీరు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తానంటున్నారు. అసలు ఉన్నదేది ఇది లేదు, ఉన్నదే ఉన్నదేది ఇది లేదు, ఇక తరంపేది ఉన్నదే అది తెలుసుకున్నాక తెలుస్తుంది లేదని. అంటే వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడి అది ఉండనివ్వండి నేను ఉంటానంటున్నాడు. అది తేడా తెలుసుకున్నాడనుకోండి వీడు కూడా అది ఉండనివ్వండి నేను ఉంటానంటున్నాడనుకోండి, తేడా తెలుసుకున్నాక వీళ్ళు లేడని సంగతి ఇది తెలుస్తుంది. ఇంకా ఎంజాయ్ ఏంటి అక్కడ. మనస్సు అనగాలి, వాక్కు అనగాలి, ఇంద్రియాలు అనగాలి, అప్పుడు కదా అది నీకు అనుభవంలోకి వచ్చేది. మేము అనగాలి ముందు, మేము అడిగితే నీకు ఆ సహాయ సహకారములు అందుతాయి. మేము అనకపోతే నీకేం సహాయ సహకారములు అందము. ఈ మీటింగ్ అంటే లాంఛనాలు కాదు, ఏదో ఒక వాక్యమైనా మీ ముందుకు తాపించమని చెప్పడం, ఇందులో లాంఛనం ఏం లేదు. ఏం సుఖమైనది శాంతి అనేది బజార్లో కొనుక్కునేది ఏం కాదు. ఏదో హెడ్మాస్టర్ చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. నేను అరుణాచలం వెళ్ళానండి, రమణ సాహిత్యం చదివాను, ఆ విశాఖపట్నంలో దీపం వెలిగించినప్పుడు ఉడికి మీ దగ్గరకు వచ్చి చూశాను, ఇంకా మీ దగ్గర నాకు దివ్యమైన అనుభూతి కలిగింది అన్నారు. నా విశాఖపట్నం ప్రయాణం పూర్తయిపోయినట్టే మిగతా విలేషన్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ 4000 మంది ఉన్నారనుకున్న భక్తులు, కనీసం ఈ టీచింగ్ వల్ల ఒక్కడికి ఉపయోగం, కనీసం ఒక్కడికి. ఇట్ ఈస్ గ్లోరియస్ యూన్ టు హెల్ప్ వన్ మ్యాన్. కనీసం ఒక్కడికి సహకారం అందిందనుకోండి చాలు, అంటే ఈ పని పూర్తయినట్టు. ఒక్కడికి మొత్తం అందరికీ సబ్జెక్ట్ అందుతుందని నేను చెప్పలేను, కనీసం ఒక్కడికి అందితే చాలు ఈ పని పూర్తయినట్టు. ఈ యజ్ఞం, ఈ జ్ఞాన యజ్ఞం యొక్క పని పూర్తయినట్టు. మీకేమి జ్ఞానం కలగదనుకోండి, మీకు ఏమి శాంతి కలగదనుకోండి, మీకేమి సుఖం కలగదనుకోండి, మీకు మీ లోపల వస్తువు ఎరుక, మీకు ఏమి ఎరుక ఎరుకుడు ఒక రాదనుకోండి, ఎందుకు నాన్నగారు ఏదో చెప్పారంటే దానివల్ల ప్రయోజనం ఏంటి. మీ హృదయంలో ఒక సత్యం ఉంది, దానికి చావు లేదు, అది స్వతంత్రమైనది. దాని అనుభవం మీకు వచ్చే వరకు వస్తేనే కానీ పునర్జన్మలో నుంచి బయటకు రాలేవు, ప్రకృతిని దాటలేవు. ఈ ప్రకృతి గుణం ఆ సత్యానుభవం నీకు కలిగితేనే కానీ ప్రకృతి గుణాలు ఈ జీవలక్ష్యాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు. అంటే అది ఏది వినటం వల్ల నీకు చైతన్య స్థాయి పెరుగుతుందో ఆ సత్యం గురించి వినటం మొదలు పెట్టుకొని వినటం. పోనీ మాకు ఈ అలవాటు పూర్వం లేదంటే పోనీ పూర్వం లేకపోయినా ఇప్పుడైనా మొదలుపెట్టు. పూర్వం పోనీ లేకపోతే లేదులే, ఇప్పుడైనా శ్రవణం చేయడం హీరింగ్. ఆ హీరింగ్ అనేది శ్రవణం, ఆ సత్యం గురించి వినటం మొదలుపెట్టు. అలాగే వినగా 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 నీకేమనిపిస్తుందంటే నీకు విసుగొచ్చే వరకు విను. ధృతరాష్ట్రం ఎలా వింటున్నాడో అలా విను. మన ధృతరాష్ట్రం గురించి అంత చెడ్డ చెప్తారు. ధృతరాష్ట్రంలో కూడా మంచి ఉంది, చెప్పి కూడా వినాలి, కానీ రాత్రులు కూడా నిద్రపోవడం. టీచర్ తర్వాత టీచరు, టీచర్ తర్వాత టీచర్స్ని రప్పించుకునేవాడు ఆయన ప్రత్యేకంగా. అంటే స్పీకర్స్ కనుక ఉంటే రాత్రులు కూడా నిద్రపోయేవాడు కదా ఆయన. అది ఎందుకు మరి ఎలా తయారంటే ఏదో ఆ అటాచ్మెంట్ వల్ల, దుర్యోధనుడి మీద ఉండే అటాచ్మెంట్ ఎలా అయ్యాడు. కానీ ఆ వినటంలో శ్రద్ధగా శ్రవణం చేయటంలో ధృతరాష్ట్రం మన గురువుతో సమానం. మంచి ఆ శ్రవణం చేయగా సత్యం గురించి వినటం అవగాహన. అంటే నువ్వు వినగా 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 అయ్యో ఇంతకాలం నుంచి వింటున్నావు, దాన్ని తెలుసుకోవాలనే బుద్ధి మీకు కలుగుతుంది. అది ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు వినగా 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 విసుగురావాలి మీకు. ఆ విసుగురావి వచ్చి వినగా వినగా ఇంతకాలం నుంచి మనం వింటున్నాం, ఏదో ఉందంటున్నారే, ఆ ఉందేదో మనం తెలుసుకోవాలి, దాని గురించి మనం కొంతకాలాన్ని వినియోగించాలి, అది తెలుసుకోవాలని మీరు శ్రద్ధగా శ్రవణం చేయగా చేయగా, ఇంటికెళ్ళి మరణం చేయగా చేయగా, ఆ ఇంట్లో ఈ సభలో నిన్న మాటలు ఇంటికెళ్ళి మీ మనసులో తిప్పుకుంటే ఆ మరణం చేసుకుంటే అంటే దాన్ని తెలుసుకోవాలనే బుద్ధి మీకు కలుగుతుంది. అది దీని ఫలితం. శ్రవణం చేసింది ఊరికే పోదు. అంటే వినగా వినగా మీకేమవుతుందంటే శ్రవణం చేయగా చేయగా తర్వాత అది మరణానికి వస్తుంది. మరణానికి వచ్చింది దాన్ని అవగాహన చేసుకోవాలి, లోపల ఏదో వస్తూ ఉందంటున్నారు, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలనే బుద్ధి, దాన్ని తెలుసుకోవాలనే బుద్ధి మీకు కలుగుతుంది. ఇలా కనుక మీకు పని చేస్తుంటే ఇలా దాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైతే మీకు బుద్ధి కలిగిందో, దాన్ని తెలుసుకోవడానికి ఏమైతే ఆటంకాలు ఉన్నాయి, నెమ్మదిగా పలాయనం చెత్తగిస్తాయి. ఆ చెప్పే పద్ధతి చూడండి. ఆ లోపల వస్తువుని తెలుసుకోవాలనే బుద్ధి మీకు కలిగినప్పుడు, మీరు ఆ డైరెక్షన్ లో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, మీకు అడ్డుగా ఉన్న ఆ తలంపులు మీరు ఎప్పుడైతే నోటీస్ చేయరో, మీరు డైరెక్షన్ ఎప్పుడైతే ఉంటారో, మీరు ఎక్కడైతే ఏ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఏ తలంపులు అయితే మీకు ఆటంకాలుగా ఉన్నాయో, ఆ తలంపులను ఎప్పుడైతే మీరు నోటీస్ చేయలేదు, అవి నెమ్మదిగా పరాయణం చెప్పగిస్తారు. గుర్తించొద్దు, వాటితో డైరెక్ట్ గా మీరు ఫైట్ పెట్టుకోవద్దు, వాటిని పట్టించుకోకండి, వాటి పట్ల ఉదాసీనంగా ఉండి అయ్యిపోతాయి. ఇప్పుడు వాటికి స్ట్రెంగ్త్ మనమే ఇస్తున్నాం. ఇప్పుడు కోపం ఉందనుకోండి, దాని గురించి ఆలోచిస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. దానికి స్ట్రెంగ్త్ ఎలా ఇస్తున్నాం? మనం ఇస్తున్నాం. ద్వేషం ఉందనుకోండి, దాని గురించి ఆలోచిస్తుంటే పెరుగుతుంది. దాని గురించి ఆలోచించడం మానేస్తే, దాన్ని పట్టించుకోవడం మానేస్తే, దాన్ని ఊసెత్తడం మానేస్తే, దానంతా అదే పోతుంది. డైరెక్ట్ గా ఫైట్ చేయక్కర్లేదు మనం దాంతో. అంచేది దానికి బలం మనం ఇస్తున్నాం. అంచేది నీకు, అంచేది నీకు చాలా లేట్ అవ్వచ్చు, నీకు కొంతకాలం పట్టొచ్చు. కొంతమందికి ఆ సత్యం గురించి శ్రవణం చేసేటప్పటికే జ్ఞానం వచ్చేస్తున్నారు. ఎండిపోయిన పొలలు తొందరగా అంటిపోతాయట. మనం అందరం బాగా తడిచిపోయిన పొలలు, మనం అందరం శుభ్రంగా ముద్దైపోయి ఉన్నాం పొలలు. ఇంక అంచే పొలిలో పెట్టిన పొగ వస్తున్న కానీ నిప్పు రాదు. ఇంకా మనం పొయ్యిలో పెడతారనుకోండి, ఇంక పొగే కానీ నిప్పు ఉండదు. బాగా ఎండిపోయిన పొలం మీరు పొయ్యిలో పెట్టండి, వెంటనే మంట వచ్చేస్తుంది. నేనేమో అరుణాచలేశ్వరుడు, నేనే జపం చేశానా, పూజ చేశానా, ధ్యానం చేశానా, యజ్ఞాలు చేశానా, దానాలు చేశానా, ధర్మాలు చేశానా? ఉడికే ఎవరో చెప్పారు అరుణాచలం అని. అరుణాచలం అరుణాచలం ఉడికే స్మరించారంటే నా పని పూర్తి అయిపోయింది. అరుణాచలం పేరు జలపదనే పట్టి లాగి తిరిగి అంటే నువ్వు అరుణాచలం అని అంటే నా జీవలక్షణాలు నువ్వు పుచ్చేసుకున్నావు, నీ స్వరూపం నాకు ఇచ్చేసావు, ఈ ఆపరేషన్లో ఏమి బాధ లేకుండా చేసేసావు. ఉడికి నేనేమన్నానా? నేను యజ్ఞాలు చేశానా? నేను లేకపోతే ఏదైనా దేవాలయాలు కట్టించానా? నూతులు తగ్గించానా? లేకపోతే పూజలు చే రమణ మహర్షి గారు ఎప్పుడు పూజ చేయలేదు, పూజ ఎలా ఉంటుందో తెలియ చేయలేడు కూడా అండి ఆయన. నేను ఎప్పుడైనా పూజలు చేశానా? లేదా జపాలు చేశానా? లేకపోతే ఏదైనా ఉపకారాలు ఏమైనా సమాజానికి ఏదైనా సొసైటీకి ఏదైనా సేవ చేశానా? ఏమీ లేదు. ఉడికి అరుణాచలం అని ఎవరా అంటే నేను కూడా అరుణాచలం అన్నాను. అంటే అప్పుడు నా పని పూర్తి అయిపోయింది, సర్జరీ పూర్తి అయిపోయింది, నన్ను నువ్వు పుచ్చేసుకున్నావు, నేను నాకు ఇచ్చేసావు, ఏమి బాధ పెట్టకుండా ఈ పని పూర్తి చేసేసావు అన్నాడు. అంటే అది ఎండిపోయి ఉన్నాడు, రాలిపోయాడు. ఇప్పుడు పండు రాలిపోవడానికి సిద్ధంగా ఉందనుకోండి, అనుకుని పండు రాలిపోవడానికి సిద్ధంగా ఉందనుకోండి, దాని మీద ఏమైనా కాకి వాలిందనుకోండి, కాకి వాడటం వల్ల రాలిపోవడం కాదు, కాకి వాడకపోయిన రెండు నిమిషాలు రాలిపోతుంది. అలాగే ఈ జ్ఞానం అయిపోయి ఉన్నాడు. ఉడికే ఆ కాక కాడైంది అరుణాచలం అనే పేరు విన్నాడో పని పూర్తి అయిపోయింది. అరుణాచలేశ్వరుడికి గుణం ఉందట్టు, సైలెంట్ గా చేయడం మనకు అలవాటట్టు. ఏ పని చేసినా చేస్తున్నట్టు కనిపించడం, సర్జరీ పూర్తి చేసేస్తాడటండి. నీ బట్టలు నలగినప్పుడు, నీ ముఖం నలగినప్పుడు సర్జరీ పూర్తి చేసేస్తాడటండి అరుణాచలేశ్వరుడు యొక్క పద్ధతి ఉన్నది. కానీ ఆయన చేస్తున్న పని ఇతరులకు మనం చెప్పడం కూడా ఆయనకు ఇష్టం ఉండదట్టండి. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు అక్షర మణమాలడు. ఒక్కసారి అంటే పూర్ణ భక్తులకి మంచి మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకి, లోపల మనసులో మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకి పక్వ స్థితి అంటారు చూడండి. మెచ్యూరిటీ అంటే పక్వ స్థితి. ఆ పక్వానికి వచ్చిన వాళ్ళకి ఒక్కసారి ఆ బ్రహ్మము గురించి వింటే, ఆ సత్యము గురించి వింటే, ఒక్కసారి శ్రవణం చేస్తే తదాకారం పొందుకుపోతారట. ఒక్కసారి అట్టండి, రెండోసారి అక్కర్లేదు. శ్రవణం చేసి ఎవరికి పక్వ జీవులకి, ఆ పక్వత వచ్చిన వాళ్ళకి, ఆ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకి ఒకసారి శ్రవణం చేస్తే అది సరిపోతుంది. అంటే మళ్ళీ వాళ్ళని చూసి వాళ్ళకి అంత తొందరగా వచ్చేసి మనకెందుకు రాలేదని మీరు వాళ్ళని ఏం అనుకోవద్దు. వాళ్ళు పూర్వజన్మలో చాలా కష్టపడ్డారు, ఆ కష్టం మీరు చూడలేదు కదా అంటున్నారు బాబు. వాళ్ళకి జ్ఞానం రావటం ఏంటి, మనకు రావటం లేదంటే వాళ్ళని చూసి ఏమనుకోకుండా వాళ్ళని తిట్టిపోయికండి అంటే వాళ్ళకి వాళ్ళకు ఉన్న జ్ఞానం మీకు కనిపిస్తుంది, కానీ వాళ్ళు గతంలో ఎంత కష్టపడ్డారో మీకు తెలియదు కదా. ఆ కష్టం మీ కళ్ళకి కనపడటం లేదు, జ్ఞానం కనిపిస్తుంది. ఆ కష్టం మీ కళ్ళకే కనిపించడం లేదు, జ్ఞానం కనిపిస్తుంది. కానీ పూర్వజన్మలో ఎంతో వాళ్ళు కృషి చేసి ఉంటారు, ఈ జన్మలో పండిపోయి రాలిపోయారు. అంటే మీకు ఏంటి వాళ్ళకి అంత తేలిగ్గా జ్ఞానం వచ్చేసింది అనుకోకుండా, ఏదో వెనకాల ప్రిపరేషన్, వాళ్ళకి ఎఫర్ట్ ఉంది, వాళ్ళకు కృషి ఉంది. రమణ మహర్షి గారిని ఒక ఆక్షేపించారు ఒక పీటర్ గారు, మీరు కబుర్లు చెబితే తేలిగ్గా చెబుతున్నారు, మాటలు తేలిగ్గా చెబుతున్నారు, మేము పడే కష్టం మీకు కనపడటం లేదు, మీరేం కష్టపడకుండా జ్ఞానం వచ్చేసింది, నేను ఎంత కష్టపడుతున్నావో నీకు తెలియటం లేదు అని భగవాన్ అడిగితే భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఎంత కష్టపడుతున్నావో నువ్వు అనుకుంటున్నావో ఆ కష్టం నాకు ఇదివరకు జన్మల్లో అయిపోయి ఉండొచ్చును కదా అన్నారు. ఇప్పుడు నువ్వేదో కష్టం కష్టం దేనైతే నువ్వు కష్టం 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 అనుకుంటున్నావో ఆ కష్టం నాకు ఇదివరకు జన్మల్లో అయిపోయి ఉండొచ్చును కదా అన్నాడు ఆయన. అదే మనిషికి అజ్ఞానం ఎలా వచ్చింది? మీరు అజ్ఞానాన్ని పోగొట్టుకోండి పోగొట్టుకోండి అని మీరు అంటున్నారు కదా, అలా మనిషికి ఎందుకు రావాలి, ఎలా వచ్చిందనే ప్రశ్న. అది ఎలా వచ్చిందని భగవాన్ అడిగితే, అలా అజ్ఞానం నిజంగా లేనే లేదు, ఉంటే ఎక్కడికి పోతుంది? అజ్ఞానం నిజంగా లేనే లేదు, అది నిజంగా ఉందనుకో ఉన్నది ఎక్కడికి పోతుంది? ఉన్నది పోదు. నిజంగా అజ్ఞానం ఉంటే అది పోదు. నిజంగా అజ్ఞానం ఉంటే అది పోదు, అది లేనే లేదు. నువ్వు ఎవరో నీకు తెలియకపోతే అజ్ఞానం, కానీ ప్రత్యేకంగా అజ్ఞానం లేదన్నాడు. వండర్ఫుల్ లాజిక్. అజ్ఞానం అనేది నిజంగా లేదు, నువ్వు ఎవరో నీకు తెలియకపోతేనే అజ్ఞానం. అది అజ్ఞానం అనేది లేనే లేదు, కానీ మరి అజ్ఞానంలో నీ బయటపడాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే నువ్వు ఎవరో నీకు తెలియకపోవడం అజ్ఞానం, అంతకంటే అజ్ఞానం అంటే ప్రత్యేకం లేదు. ప్రత్యేకం ఉంటే నువ్వు సాధన చేసినా పోదాది. మీరు ఎన్ని ఉపనిషత్తులు చదువుకున్నా, ఎన్ని వేదాలు చదువుకున్నప్పుడు దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాననే బుద్ధి నీకు వస్తే నీకు జ్ఞానం లేదని అర్థం. ఆ దేహం మరణించే టైంలో, దేహం మరణించే టైంలో మరణం లేని వస్తువుతోటి నీకు తాదాత్మ్యం వస్తే అప్పుడు నేను మరణించడం లేదని నీకు తెలుస్తుంది. అది మీ కడసారి జన్మ, అది మీ చివరి జన్మ, అది చితారు కొమ్మ. మీరు ఉపనిషత్తులు చదివారా వేదాలు చదివారా అది కాదు. దేహం మరణించేటప్పుడు నేను మరణిస్తున్నానని మీకు అనిపిస్తే దేహంతో మీకు తాదాత్మ్యం ఉంది. ఆ టైంకి మీకు చావు లేని వస్తువుతో తాదాత్మ్యం వస్తే నేను మరణించడం లేదని, అది దానికి చావు లేదు కాబట్టి నేను మరణించడం లేదని మీకు తెలుస్తుంది. అప్పుడు ఇమ్మోర్టల్ స్టేట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ స్టేట్ మనం దేహం పతనవ్వకముందే, దేహం మరణించకముందే, దేహం కాలి బూడిద అవ్వకముందు ఆ స్టేట్ ని మనం సంపాదించుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, మేము రమణ మహర్షి గారి శరీరాన్ని చూడలేదని ఆరు శరీరం చూడటేంది. రమణ మహర్షి గారు నిజంగా మీలో కొంతమంది చూశారనుకోండి, ఏం చూస్తారండి? ఆ జ్ఞానం మీరు ఏమైనా చూడగలరా? కాదు, ఆయనలోని జ్ఞానాన్ని మీరు ఏమైనా చూడగలరా? మన శరీరం ఎలా ఉంటుందో ఆయన శరీరం అలాగే ఉంటుంది. అక్కడ చూడవలసింది ఏంటి? జ్ఞానం. అక్కడ చూడవలసింది ఏంటి? జ్ఞానం. మనం ఎవరో మనకు తెలిస్తే, మన స్వరూపం ఉన్నది ఏంటో మనకు తెలిస్తే, అక్కడ ఉన్నది ఏదో మనకు తెలుస్తుంది. మన హృదయంలో ఉన్నది ఏంటో తెలిస్తే అక్కడ ఉన్నదేదో మనకి తెలుస్తుంది. మన హృదయంలో ఉన్నది మనకు తెలియనప్పుడు అక్కడ ఉన్నదేదో మనకు చూసి రావటం కదా, అక్కడ ఉన్నదేదో కూడా మనకి తెలియదు. అంచేత మన అవగాహన లోపం చాలా ఉంటుంది. అంటే మనం ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి స్థాయి మనకు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం విడుదల పొందవలసిన దేంట్లోంచి? దేహంలోంచి కాదు, దేహాభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి, అద్వైత బుద్ధిలోంచి. అద్వైత బుద్ధిలోంచి విడుదల పొందితే అప్పుడు మనకు స్వతంత్రం వస్తుంది. అప్పటి వరకు మనకు స్వతంత్రం లేదు. భగవాన్ చెప్పినట్టు ఇతరుల గొడవల్లో మీరు ఎక్కువగా కలగజేసుకోవద్దు. ఇతరుల గొడవల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు మీరు. దానివల్ల అహంభావన పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ ఇంటర్ఫీర్ అవుతాం అనుకోండి, ఇతరుల విషయాల్లో ఎక్కువ ఇంటర్ఫీర్ అవుతాం అనుకోండి మనకి, దానివల్ల మనకు అహంభావన పెరిగే అవకాశం ఉంది. మీరు మీ మనస్సు అనుకుంటే, మీరు బందర్లో ఉన్నా, మద్రాసులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మీ మనస్సు అనుకుంటే మీకు అంతా సుఖం. మనస్సు అనగలేదు అనుకోండి, మీరు ఎక్కడున్నా మీకు దుఃఖమే మిగిలిపించకూడదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనస్సు అనుకుంటే ఏమవుతుంది? అంతా సుఖమే. మనస్సు అనుకుంటే అంత, మనస్సు అనగలేదు అనుకోండి, ఎక్కడున్నా దుఃఖమే మిగులుతుంది మనకు సుఖం. ఆ సత్వగుణం వల్ల సహనం వస్తుంది, సత్వగుణం వల్ల సహనం వస్తుంది. అది ఏం చేస్తుందంటే, ఆ సద్వస్తువు నీ హృదయంలో ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నేను తీసుకుపోతుంది. అది సత్వగుణం చేసే పని. సత్వగుణంలోంచి సహనం వస్తుంది. ఆ సహనం ఏం చేస్తుందంటే, నీ హృదయం యొక్క లోతుల్లో ఆత్మ ముఖ్యము, ఆ సత్యం ముఖ్యము, ఆ మరణం లేని వస్తువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నీ సహనం తీసుకుపోతుంది. సహనం అక్కడికి తీసిపోతుంది. తీసిపోయి మళ్ళీ అక్కడున్నా అక్కడ నువ్వు ఆనందం అనుభవిస్తావు కదా, అక్కడ నువ్వు ఆనందం అనుభవిస్తావు కదా, ఆ లోపల ఉన్నప్పుడు నీకు ఆనందం తెలుస్తుంది. అసలు నీ సహనంలో అంత లోతులో గడిపోతావు, అంతలో నువ్వు ఉండిపోవచ్చు, ఆనందాన్ని నువ్వు అనుభవించవచ్చు, కానీ మాట చెప్పడానికి మళ్ళీ నువ్వు బయటకు రావాలి. మాకు చెప్పాలి కదా, నువ్వు మరి నువ్వే అనుభవం చేస్తుంది అంతదే. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, జ్ఞాని గోడ మీద కూర్చొని ఉంటాడట. జ్ఞాని ఎక్కడ కూర్చొని ఉంటాడు? గోడ మీద కూర్చొని ఉంటాడు. ఆ పక్క ఆనందాన్ని చూస్తూ ఉంటాడు, ఆ పక్కన చైతన్యాన్ని చూస్తూ ఉంటాడు, ఈ పక్కన లోకాన్ని చూస్తూ ఉంటాడు. ఆ పక్కన చూసి ఈ పక్కన చెబుతూ ఉంటాడు, ఆడు గోడ మీద కూర్చోడు, ఈ పక్కన చెప్పడానికి వస్తుంటాడంట. జ్ఞాని ఎక్కడ కూర్చుంటాడంటే గోడ మీద కూర్చుంటాడు. ఓ పక్కన చైతన్యము ఆనందము, మరొక పక్క లోకం జీవకోటి ఉంటుంది. ఆ చైతన్యాన్ని ఆ లోకంలో చూస్తూ ఉంటాడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి చెబుతూ ఉంటాడు. అంతకంటే వాడు గోడ మీద కూర్చోవడం పబ్లిసిటీ కోసం కాదు. నువ్వు అది ఒకవేళలోకి వెళ్ళిపోతావు అనుకో, అంత లోతులోకి వెళ్ళిపోతావు అనుకో, అక్కడ మునిగిపోతావు అనుకో, అక్కడ ఉండిపోతావు అంటూ మాకు చెప్పేవాడు ఎవడున్నాడో అయ్యో. అక్కడ నువ్వు మునిగిపోయి అక్కడే ఉండిపోతావు అనుకో, మాకు ఇంకా చెప్పేవాడు ఎవడున్నాడు? అక్కడ ఉన్న అనుభవం నువ్వు బయటకు వచ్చి కదా మాకు కొంచెం చెప్పడం, మాట చెప్పడం, లేకపోతే మాట ఎలా వస్తున్నాయి? అదే రంగన్ అడుగుతూ భగవాన్ నుంచి అదే చెప్పారు, ఎక్కడైతే వర్డ్స్ లేవో, ఎక్కడైతే డీడ్స్ లేవో, ఎక్కడైతే థాట్స్ లేవో అక్కడ నేను ఉన్నాను అన్నాడు. ఎక్కడైతే వర్డ్స్ లేవో, ఎక్కడైతే థాట్స్ లేవో, ఎక్కడైతే డీడ్స్ లేవో అక్కడ నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు రంగన్ ఏమన్నాడంటే, మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. నువ్వు నాతో మాట్లాడవలసిన పనేటి నీకు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసి. నీతో పని ఉండి మాట్లాడటం కాదు, నీతోటి పని ఉండి మాట్లాడటం కదా, అనుగ్రహించడం కోసం మాట్లాడటం. అంటే జ్ఞాని మాట కూడా అనుగ్రహం, జ్ఞాని మాట కూడా అనుగ్రహం. ఏం చేత వాళ్ళకు ఉంటే హాయిగానే ఉంటుంది, అక్కడి నుంచి లేచి వచ్చి మన కోసం మాట చెబుతున్నాడు. దక్షిణామూర్తిలా ఉంటే ఎంతమందికి అర్థమవుతుంది? దక్షిణామూర్తి మాట్లాడడం మౌనంగానే ఉన్నాడు. దక్షిణామూర్తి బోధ ఎవరికి అర్థమవుతుంది? బాగా మెచ్యూర్డ్ సోర్స్, అడ్వాన్స్డ్ సోర్స్, కానీ దక్షిణామూర్తి బోధ అర్థం కాదు. దక్షిణామూర్తి బోధించిన మాట నిజమే. ఎలా బోధించాడు? మౌనంగా బోధించాడు. మౌనం ఎక్కడ, మౌనం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడి నుంచి ఏమొస్తుంది? మనకి మౌనం వస్తుంది. ఆ దక్షిణామూర్తి మౌనం మనకు అర్థం వచ్చిందా? మనం అందరం ఎల్కేజీలో ఉన్నాం, మన అందరం ఎల్కేజీలో ఉన్నప్పుడు దక్షిణామూర్తి మౌనం మనకేమైనా అర్థం అవుతుందా? అర్థం అవ్వ. ఆంజనేయ భగవాన్ మాట చెప్పవలసి వచ్చింది. ఎవడో సనత్ కుమారుడికి అర్థమైంది దక్షిణామూర్తి మౌనం, సనస్సు జాతుడికి, సనత్ కుమారుడికి అర్థమైంది. కానీ మనకు అర్థమవుతుందా మౌనం? మనకు అర్థం కాదు. అందుచేత మాట అవసరం వచ్చింది అయ్యా, లేకపోతే మాటతోటి పని. అంటే జ్ఞాని చూపు అనుగ్రహం, జ్ఞాని మాట అనుగ్రహం, జ్ఞాని టచ్ అనుగ్రహం, జ్ఞాని వాకింగ్ అనుగ్రహం, ప్రతిదీ అనుగ్రహం. జ్ఞాని జ్ఞానికి ఒకవేళ ఏదైనా కోపం వస్తే అది అనుగ్రహం. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు కదా, ఒకవేళ మీకు కోపం లేకపోయినా సందర్భాన్ని బట్టి ఎప్పుడైనా కోపం నటిస్తూ ఉండండి. మీకు ఒకవేళ నిజంగా కోపం లేకపోయినా అవసరాన్ని బట్టి కోపం నటిస్తూ ఉండండి. అలా కోపం నటించకపోతే మేకలకి గొర్రెలకు కూడా గెలవాలి మనం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పేరు దలపగని పట్టి ఇలాగించేవి, పేరు దలపగని పట్టి ఇలాగించేవి, నీ మహిమ కనుదురెవరు అరుణాచల. నీవు నేను అనగా సరస్సు అనగా మనం ఏరుగా ఉండాలి, దేవుడు ఏరుగా ఉండాలి. మన బుద్ధి అలా ఉంటుంది, మనం వేరుగా ఉండాలి, దేవుడు వేరుగా ఉండాలి, మనం అడిగింది ఆయన ఇస్తూ ఉండాలి. అది మనకున్న భక్తి అంటే మన అర్థం ఏంటంటే మనం వేరుగా ఉండాలి, దేవుడు వేరుగా ఉండాలి, మనం అడిగిందల్లైనా ఇస్తా ఉండాలి. ఆయన చెప్పినట్టు మనం వింటాం కాదు, మనం చెప్పినట్టు ఆయన వినాలి. దేవుడు చెప్పినట్టు దేవుడు ఉండాలి, మనం ఉండాలి. దేవుడు చెప్పినట్టు మనం వింటాం కాదు, మనం చెప్పినట్టు ఆయన వినాలి. అది మన మన దృష్టిలో భక్తి అంటే అది. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా. అంటే రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే, నేను కూడా అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో, ఇద్దరం కూడా అణిగిపోతాం. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. చూచి చూచి చింతించి చింతించి నేనుందాకి నేనుందాకి తత్వము చేసి తక్కువను చేసి నీవేమి బ్రూడు అరుణాచల. మనం భగవంతుని తలపెట్టుకుంటున్నాం, ఆయన ఒకసారి మనం తలపెట్టుకుంటే మన పని పూర్తయిపోతుంది. మనం రోజు భగవంతుని తలపెట్టుకుంటున్నాం కదా, ఆయన మనం రోజు తలపెట్టుకోకర్లేదు, ఒకసారి తలపెట్టుకుంటే మన పని పూర్తయిపోతుంది. అంటే నన్ను ఎప్పుడైనా తలపెట్టుకోవయా అంటున్నాడు. నిన్ను నేను తలపెట్టుకోవడం కాదు, నువ్వు మమ్మల్ని తలపెట్టుకోవాలి, ఎప్పుడైనా తలపెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో అంటున్నాడు. చూచి చింతించి నేను దాకి తక్కువను చేసి నీవే నిబ్రూ అరుణాచల. అంటే లుక్ ఈజ్ గ్రేస్, టచ్ ఈజ్ గ్రేస్, వర్డ్ ఈజ్ గ్రేస్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేస్. అరుణాచల శివన్, అరుణాచల శివన్, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనుచు స్మరించు వారలాహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.